అకల్టివేటేషన్ అనే మహాగ్రంథం గురువులైన జ్వాలకుల మహర్షి గారు ఇచ్చిన గ్రంథాన్ని చదువుకుంటున్నాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో మన హృదయంలోనే ఉన్న గురువుని దర్శించడం అనే ఒక సాధన ప్రక్రియను గురించి మనం ఇదివరకు తెలుసుకున్నాం. అలాగే అది ధ్యానానికి సంబంధించింది అయితే మంత్రానికి సంబంధించింది ఇంకోటి ఉంది, అది కూడా ఇవాళ ముచ్చరించుకుంటున్నాం. అదేంటంటే మంత్రం చేస్తున్నప్పుడు మంత్రానికి ఒక అధిదేవత. ఇప్పుడు గాయత్రి చేస్తున్నాం, సవిత గాయత్రి చేస్తే దానికి ఎవరు? సవిత. అలాగే అనుగ్రహమాల మంత్రం చేస్తే జగజ్జరిని మహాయోగేశ్వరి. అలాగే నారాయణ మంత్రం చేస్తే నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చేసామంటే వాసుదేవుడు. వాసుదేవుడు అంటే ప్రతి ఒక్క జీవిలోనూ వసించేవాడు, అణువణువునే వసించేవాడు. అలాగే వసుదేవ వసించేవాడు వసుదేవుడు. అలాగే నెక్స్ట్ లక్ష్మి చేశాం, అలాగే ఏది చేసినా సరే ఒక సూర్యుడి గురించి చేశాం, లేదా ఒక చంద్రుడి గురించి చేశాం, ఒక గురువు గ్రహం గురించి చేశాం, గురువు గురించి చేశాం. ఇలాగ ఎవరిని చేసినా ఆ మంత్రం మనం చేస్తున్నప్పుడు ఒక సంబంధం వస్తుంది వాళ్ళకి. మనం టెలిఫోన్ మాట్లాడాలనుకోండి, ఇప్పుడు ఇట్లాగే టెలిఫోన్స్ కాదు అంత సెల్ ఫోన్ లేకపోతే అలాగే ఇప్పుడు మనం స్కైప్ ఇలాగ మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దీనికి ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది. అలాగే దీనికి ఒక ఫామ్ తయారు, ఆ ఫామ్ గురించి కూడా మాట్లాడుకుంటాను మనం. దీంట్లో మొట్టమొదట ఆ ఫామ్ గురించి చెప్పుకుందాం. మంత్రం చేసేటప్పుడు ఇప్పుడు కూడా అసలు ఏది సాధన చేస్తున్నా, అంటే ఆసనాలు ఇలాంటివి కాకుండా జపం కానీ ధ్యానం కానీ అలాగే కంటెంప్లేషన్ అంటే ఒక దాని గురించి అలాగే నిరంతరం విచారణ చేస్తూ ఉండటం, ఇలాంటి వాటిల్లో ఏదైనా సరే జనరల్ రూల్ ఏంటంటే, ఋషులు ఇచ్చిన రూల్, ఎప్పుడు నేల మీద కూర్చో, కుర్చీలో కూర్చోకూడదా అంటే వాళ్ళు కుర్చీలో కూర్చోమని చెప్పలేదు, కూర్చోవద్దని చెప్పలేదు, నేల మీద కూర్చోమని చెప్తారు. వాళ్ళది ఎలా ఉంటుందంటే శాసనం అంటే అది పాటించాలి. మాస్టర్ మేము కుర్చీలోనే కూర్చోగలం, కింద కూర్చోలేము. సరే అయితే నీకు వచ్చినంత వస్తుందంట, కింద కూర్చుంటే వచ్చింది, కుర్చీలో కూర్చుంటే రాదా, ఈ ప్రశ్నలు జవాబులు ఉండవు అక్కడ, కింద కూర్చోవాలి. కింద కూర్చోవడం నేల మీద కాదు, దాని మీద ఒక కుషాసనం అంటే గర్భాసనం పెట్టుకోవాలి, గర్భ దాని మీద ఒక మెత్తటి ఆసనం పరచుకోవాలి, దాని మీద మంచి తెల్లటి గొడ్డేసుకోవాలి, దాని మీద కూర్చోవాలి. కూర్చొని సమంకాయం శిరోగ్రీవం, ఇది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అనమాట. 100% మనం ఎప్పుడు కూర్చున్నా కూడా మామూలుగా ఏ పని చేయకుండా కూర్చున్నా అలాగే కూర్చోవాలి. ఏదో ధ్యానానికే జపానికో కూర్చున్నప్పుడు, మంత్ర జపానికో కూర్చున్నప్పుడు అలా కూర్చుని, మిగతా అప్పుడు మన ఇష్టం వచ్చినట్టు ముందర కొంగి వెనక్కి కొంగి కంప్యూటర్ ఆపరేట్ చేస్తుంటారు, కొందరు టేబుల్ మీద పెట్టుకొని ఇలా వాలిపోతారు, టేబుల్ మీద వాలిపోయి ఇలా ఇలా కొడుతూ ఉంటారు. అలా చేయకూడదు, ఎప్పుడు ఒకేలా కూర్చోవాలి. అలా నిట్ట నిలువుగా నాకు కూర్చుంటే ఏ రకమైన రోగం రాదు, అది ఒక్కటే పెద్ద మ్యాజిక్. మా పెద్దనాన్నగారు ఉండేవారు, ఆయన 3MA, నాకు ఊహ తెలిసినప్పటికే ఆయన రిటైర్ అయ్యారు. ఆయన ఎప్పుడు వంగి కూర్చోవడం చూడలేదు నేను. ఆయన 90 పైన పట్టుకారు, ఏ రకమైన అనారోగ్యం రాదు, మామూలు చాలా సులభంగా శరీరం వదిలేశారు. నేను ఎప్పుడు చూసినా ఆయన స్ట్రైట్గా కూర్చుని ఉండేవారు. ఇంకా కూర్చోవటానికి కాళ్ళు నేల మీద ఆనటం అలా కొంచెం కష్టమైపోయింది. అచ్చు మనకు అయ్యప్ప ఎలా కూర్చుంటాడు, మోకాళ్ళకి నడువుకి కలిపి ఒక గుడ్డ కట్టుకున్నట్టుగా అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే నేల మీద ఆనవాలి ఒక క్షణం. అప్పుడు ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది అన్నమాట అలా కూర్చు, అది ఫస్ట్ గుర్తుంటుంది. అందుకని మనం ఇప్పుడు ఓంకారం చేసేటప్పుడు ఒకవేళ కుర్చీలో కూర్చుంటే కుర్చీలో స్ట్రైట్గా కూర్చోండి, ఏం పర్వాలేదు. అలాగే కాళ్ళు పడుకు నేల మీద ఆనాలి. ఈ కాళ్ళు నేల మీద ఆనడం అనే దాని గురించి మాస్టర్ ఇచ్చిన ఒక విశేషం ఏంటంటే, కాళ్ళు ఖచ్చితంగా నేల మీద ఆనుతూ కుర్చీలో కూర్చుంటే శరీరంలో శ్రీచక్రం తయారవుతుంది. అసలు యాక్చువల్గా శ్రీచక్రానికి సంబంధించినంత వరకు శరీరమే శ్రీచక్రం అని ఉంటుంది. శరీరం శ్రీచక్రమే, దీంట్లో అమ్మవారు అయ్యవారు ఉంటారు, అంత బాగుంది. కానీ శ్రీచక్రం లాగా మనం దాన్ని ఉంచాలి, శ్రీచక్రం లాగా దాన్ని ఇదివరకు ఉండేది. కానీ మనం చేసిన పనుల వల్ల ఏమవుతుందంటే ఆ కోణాలు అవన్నీ సరిగ్గా ఉండవు. మనం కరెక్ట్గా చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఎగ్జాక్ట్గా బయట ఎలా పెడితే మనకు మహాకాల చక్రవర్తి యంత్రం మధ్యలో శ్రీచక్రం ఉందో అలాగే మన దేహం అంతా కూడా శ్రీచక్రంలాగా తయారవుతుంది. అది అలా శ్రీచక్రం అయిపోయిందో అప్పుడు ఈ శరీరంలోనే ఆ లలితా పరాభట్టానికే ఉంటుంది. అలాగే భగవంతుడు ఇద్దరు కలిసి శరీరంలోనే ఉంటారు, ఈ శరీరాన్ని వాళ్ళ వాహికలుగా పనిచేయించుకుంటూ ఉంటారు. ఇలా చేయడానికి కావాల్సిన మంత్ర జపం ఏదైతే ఉందో అది చేసేటప్పుడు ఒక చిన్న ప్రొసీజర్ చెప్పుకుందాం. మనం మామూలుగా అంకెలు వేస్తాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఆ 8 దగ్గర కాసేపు ఆగుతాం. ఈ 8కి ఒక స్పెషాలిటీ ఉంది. అమ్మవారి నామాల్లో పంచమి పంచభూతేషు పంచ సంక్షోపచారిణి, పంచమి అంటే 5వది పాడ్యమి అంటే పౌర్ణమి అంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి వచ్చే రోజు పాడ్యం అంటారు. పాడ్యమి విదియ తదియ చవితి పంచమి అంటే 5వది పంచమి. అమ్మవారు పంచమిట అంటే 5వది. పంచభూతేషు మనలో పంచభూతాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు పంచభూతాల పేర్లు, భూమి జలము అగ్ని వాయువు ఆకాశం. పంచమి పంచభూతేషు పంచ సంఖ్యోపచారిణి, పంచసంఖ్యలతో ఉపచారములు అమ్మవారికి చేస్తారట. మనం లఘు పూజ అని ఉంటుంది, లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి, వం అమృత తత్వాత్మనే జలం పరికల్పి, ఇలాగ వరుసగా మనం ఆ 5 తత్వాలతోటి చిన్నగా పూజ చేస్తాం. అలాంటి పూజ సరిపోతుంది. గురువు గారు కూడా పంచాంగాలతోటి మనకు మొట్టమొదట యజ్ఞంలోనే ఉంటాయి, పవిత్ర ఘట్టం, ఆచమనం, శిఖాబంధం, తర్వాత న్యాసం, ఇవన్నీ పవిత్రీకరణ, ఆచమనం, శిఖాబంధం, న్యాసం, తర్వాత చంద్రధారణ. ఇలాగా ఈ పంచ సంఖ్య ఉపచారిణి, పంచ సంఖ్యల చేత అమ్మవారు ఉపచారం చేయించుకుంటుంది అన్నది ఐదుకి సంబంధించింది. అలాగే ఐదుకు ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఐదుకి ఏది కలిపినా, ఐదుకి ఏది తీసేసినా రిజల్ట్ అంటూ ఒకలానే ఉంటుంది. సపోజ్ అదే వస్తూ ఉంటుంది, ఐదు నాలుగు, ఐదుకి ఏది కలిపినా అంటే ఐదు అనే అంకెకి ఏదైనా కలిపనుకోండి, ఇది యాక్చువల్గా మనకు పతంజలి యోగ సూత్రాల్లో డౌట్ వస్తుంది, అది చెప్పినప్పుడు చెప్పుకున్నాం ప్లీజ్. ఇప్పుడు దీని పక్కన పడదు, ఎందుకంటే అటు వెళ్ళిపోయాం అనుకోండి, అసలు మనం ఎన్ని దగ్గరకు వెళ్ళాం. అలాగే ఎన్ని దగ్గరకు వచ్చేసేప్పుడు అష్టమి చంద్ర విభ్రాజ దడికత్తలుకుంట, అమ్మవారి నుదురు ఎలా ఉంటుందంటే అష్టమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడు, అలా ఉంటుంది. అష్టమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడో ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఆ నుదురు అలా ఉంటుంది విశాలంగా. ఇవి కొన్ని వాటికి సంబంధించినవి. అలాగే అష్టమి అంటే ఎనిమిదవది, ఎనిమిదవది ఏంటంటే మన ప్రకృతి అష్టవిధ ప్రకృతులుగా ఉంటాయని గీతలో చెప్తారు. ఆ ఎనిమిది ప్రకృతులు ఏంటి, భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశము, ఈ ఐదు ప్లస్ మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ ఎనిమిదైతే ఏవైతే ఉన్నాయో ఇవి ప్రకృతి. ఇది దాటి పరాప్రకృతి ఉంది, అపరాప్రకృతి, పరాప్రకృతి, పైన పురుషుడు, ఇలాగా ఈ కింద ఉన్న ఎనిమిది అన్నమాట. అందుకని మనం ఇప్పుడు ఎనిమిది అనే దాన్ని ఈ మంత్ర జపంలో ఎలా వాడుకుంటాం అనేది ఇప్పుడు మన పాయింట్ అన్నమాట. ఈ అష్టవిధ ప్రకృతి దాటి పైన అమ్మవారు ఉంటుంది. నైన్, నైన్ అంటే తొమ్మిది. ఆ తొమ్మిది గురించి మనకు మేడం బ్లావట్స్కి ఏం చెప్తారంటే, నైన్ ఈజ్ ద నంబర్ ఆఫ్ కాన్షియస్నెస్. చేతనత్వం గురించి చెప్పుకుంటున్నాం కదా, చేతనత్వ విజ్ఞానం అభిజ్ఞానం. ఆ చేతనత్వంలో శక్తి పదార్థం కలిస్తే శక్తి పదార్థాన్ని టచ్ చేసినప్పుడు, పదార్థంతో కలిసినప్పుడు చేతనత్వం ఉద్భవిస్తుంది. ఎందుకు ఉద్భవిస్తుంది అంటే ఆల్రెడీ అక్కడ అలాగే ఉంది పైన, కాబట్టి ఇక్కడ కూడా అలాగే ఉంది. ఆ తొమ్మిది అనేది ఆ చేతనత్వానికి గుర్తు. అది ఏ చేతనత్వం అంటే ఏదన్నా అవ్వచ్చు. మాస్టర్ చాలాసార్లు చెప్తారు కదా, కెమిస్ట్రీ చదువుకున్న వాడికి కెమిస్ట్రీ చేతనత్వం, ఫిజిక్స్ చదువుకున్న వాడికి ఫిజిక్స్, ఇంజనీరింగ్ వాడికి ఇంజనీరింగ్, డాక్టర్ చదువుకున్న డాక్టర్, అలాగే అలాగే ఆధ్యాత్మిక విద్య చదువుకున్న వాడికి అది. అందుకని ఆ చేతనత్వం రావాలి అంటే మనం కూడా ఎనిమిదిని ఉపయోగించుకుంటాం. మనసు చెప్తుంది ఎలాగంటే, ఎనిమిది గీసేటప్పుడు ఇలా కింద నుంచి మొదలెట్టాం అనుకోండి, ఇలా కింద నుంచి మొదలెడితే ఇలా పైకి వెళ్తుంది. ఆ ఎనిమిదిలో ఒక హాఫ్, ఒక హాఫ్ ఎలా ఉంటుంది, ఇలా ఎస్ లాగా ఉంటుంది. కింద నుంచి ఎస్ రాసేమనుకోండి ఎలా ఉంటుంది, కింద మొదలెట్టి ఇలా పైకి వెళ్తుంది. ఆ పైకి వెళ్ళిన మొత్తాన్ని ఆకారాన్ని చూస్తే ఎస్, ఇంగ్లీష్లో ఎస్ ఉంటుంది, అలా ఉంటుంది. అక్కడికి ఫస్ట్ పార్ట్ అయిపోయింది. తర్వాత పైనుంచి కిందకి దిగేటప్పుడు మళ్ళీ దాన్ని అలా రివర్స్లో చేస్తే అవుతుంది, ఎనిమిది కంప్లీట్ అవుతుంది సెకండ్ హాఫ్. కాబట్టి ఎనిమిదిలో రెండు గీతలు లాంటివి ఉన్నాయి, ఒకటేమో ఎస్ లాగా ఉంటుంది, ఇంకోటి పైనుంచి ఎస్ కిందకి రివర్స్లో ఉంటుంది. రెండు కలిస్తే రెండు సున్నల్లాగా ఎనిమిదిలాగా మనకు కనిపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకుని దీన్ని మనం మంత్ర జపంలో ఎలా ఉపయోగించుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎవరినన్నా పిలిచినప్పుడు మన మాట, మన పిలుపు ఏదైతే ఉందో అవతల వాళ్ళకి వెళ్ళి వాళ్ళ చెవుల్లో పడి వాళ్ళు దాన్ని స్వీకరించి అక్కడి నుంచి మళ్ళీ రెస్పాన్స్ ఏదైతే వస్తుందో ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఎనిమిది చెప్తుంది అన్నమాట. మన నుంచి ఎవరిని ఉద్దేశించి మనం ఈ మంత్రం జపం చేస్తున్నాం వాళ్ళ వైపుకి కింద నుంచి ఒక ఎస్ లాగా ఇలా వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. ఎప్పుడైతే మన సంకల్పంతో కూడిన మంత్ర జపం ఊర్ధ్వంగా పయనిస్తూ ఉన్నదో, మనలోంచి వచ్చిన ఆ తరంగాలు ఈ మంత్రానికి అధిదేవత అయిన ఆ తేజస్సుని వైపుకు ప్రయాణం చేస్తున్నాయో, అక్కడి నుంచి మళ్ళీ మనకు వాళ్ళు ఇచ్చిన సమాధానంలాగా 8లో రెండో భాగమైన ఎస్స తిరగేసిన ఎస్లాంటిది కండించి మళ్ళీ ఎక్కడ నుంచి మనం మొట్టమొదటి మొదలెట్లో అక్కడికి వచ్చి చేరుతుంది. అప్పుడు ఏమైంది, మొత్తం 8 కంప్లీట్ అయింది. ఈ మంత్ర జపంలో మనం సవిత గాయత్రి జపం చేస్తున్నాం. సవిత ఓం
తత్సవితుర్వరేణ్యోదేవీమీ
అలా అన్నాం. అన్నప్పుడు మన వైపు నుంచి ఒక ఎస్ ఆకారంలో సూర్యమండల అంతర్వర్తి ఆ సవితా తేజస్సుని మనం చేస్తున్న ఈ మంత్ర తరంగాలు వెళ్ళి తాకి అక్కడి నుంచి మళ్ళీ మనం ఏ సంకల్పంతో ఈ మంత్రం చేస్తున్నామో ఆ సంకల్పానికి అనుగుణంగా వాళ్ళ యొక్క అనుగ్రహం వర్షిస్తూ ఆ మిగతా 8లో సగభాగంలాగా ఎస్ రివర్స్ లో మళ్ళీ ఎక్కడి నుంచి మొదలైందో అక్కడికి వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకుంది మన హృదయంలోంచి. లేకపోతే ఎప్పుడు మాస్టర్ చాలా 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 ఎక్కువసార్లు చెప్పిన పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడు ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. కాబట్టి ఆజ్ఞాచక్రం నుంచి గాయత్రి చేస్తూ మనం చేస్తున్న గాయత్రి మంత్ర తరంగాలు ఎస్ ఆకారంలో సవితా తేజస్సుని సవిత శక్తిని స్పృశించాయి. అక్కడి నుంచి మళ్ళీ ఆన్సర్గా మనకు సమాధానంగా శక్తి తరంగాలు అక్కడి నుంచి శక్తి తరంగాలు అక్కడి నుంచి సవిత యొక్క చేతనత్వం ఏదైతే ఉందో ఆ సవిత యొక్క చేతనత్వం సవిత చేతనత్వం ఏంటి, విశ్వాత్మ సూర్య ఆత్మ జగదస్తు షష్య సూర్యుడు గురించి ఈ గాయత్రి మంత్రంలో ఉంటుంది. కాబట్టి సూర్యుడిలో ఉన్నది ఎవరు అంటే సూర్యుడు అనే దానికి సరైన అర్థం ఏంటి, రెండు మూడు అర్థాలు ఉన్నాయి. దాంట్లో అసలు ఏంటంటే సూర్య ఆత్మ జగదస్తు షష్య సూర్యో సూర్య. అలాగే సూర్యుడు మంచి ప్రేరణలను ఇచ్చేవాడు. సువతి కర్మాణి ప్రేరయితి సూర్య. ఇవన్నీ మనకు పరమపూజ్య గురుదేవుడు సూర్య విజ్ఞానంలో ఇచ్చారు. అప్పుడు మనం గాయత్రి జపం చేస్తున్నప్పుడు మా బుద్ధులు సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని మనం అడుగుతూ గాయత్రి చేస్తుంటే మన నుంచి వెళ్లిన శబ్ద తరంగాలు మంత్ర తరంగాలు మంత్ర శబ్దం యొక్క తరంగాలు సవిత తేజస్సుని స్పృశించి అక్కడి నుంచి ఆన్సర్గా అక్కడి నుంచి ఒక సమాధానంగా వాళ్ళ యొక్క అనుగ్రహంగా మన మీద వర్షిస్తాయి. అది సెకండ్ పార్ట్గా అవుతుందన్నమాట. అందుకని మంత్రం చేసే పద్ధతుల్లో రకరకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి ఏంటి, పైకి బాగా వినిపించేట్టు చేయటం బిగ్గరగా. రెండు, పెదాలు కదుపుతూ ఉపాంశు అంటాం. మనకు మనకేం వినిపిస్తుంది, ఇంకెవరికి వినిపించదు. ఓం గురుపిస్తుంది. అవతల వాడికి ఏదో నోరు కదుపుతున్నట్టుగా ఉంటుంది తప్ప ఏం వినపడదు. మూడోది అసలు నోరు పెదాలు కదలు ఏం కదలు, మనస్సులో జరుగుతూ ఉంటుంది. ఇవి దేని యొక్క ఉపయోగం దానికి ఉంటుంది. సామూహికంగా పైకి గాయత్రి జపం చేస్తే మనం అన్ని ప్లేన్స్లోనూ సూర్యుడితో ఒకటిగా ఉంటాం. సూర్యుడు మూడు రకాలుగా ఉంటాడు, ఆత్మగా ఉంటాడు, చేతనత్వంగా ఉంటాడు, అలాగే గోళంగా ఉంటాడు. భౌతికంగా గోళంగా ఉంటాడు. మనకు ఎలాగైతే ఆత్మ మనస్సు శరీరం ఉందో అలాగే సూర్యుడికి ఆత్మ మనస్సు శరీరం వీటితోటి ఒకటవుతా ఉంటాడు. ఈ రకమైన విశేషాలు తెలుసుకోవటం వల్ల ఏంటంటే మనం విశ్వాత్మతోటి మన ఆత్మ ఒకటవ్వాలి అని ఒక సంకల్పంతో చేస్తున్నప్పుడు సూర్యుడు అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి, విశ్వాత్మ అని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మనం చేస్తున్న గాయత్రి మంత్ర తరంగాలు ఎక్కడికి వెళ్తున్నాయి, విశ్వాత్మను చేరుతున్నాయి. విశ్వాత్మ నుంచి మళ్ళీ మనకు ఆ విశ్వాత్మ చేతనత్వం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మనకు అందిస్తుంది. ఈ భావనతోటి మనం చేస్తున్నప్పుడు కొద్ది రోజులు చేయగా చేయగా అవుతుందంటే మనకి అక్కడికి ఒక కనెక్షన్ కనిపిస్తుంది. రాగేంద్రాల అది చేసుకునే కొద్దీ తెలుస్తూ ఉంటుంది, చేసే కొద్ది తెలుస్తుంది. ఇప్పుడు మన ఇగ పింగళ సుషుమ్న ఈ మూడు నాడుల గురించి మనకు చూపించే పటాలలో మధ్యలో సుషుమ్న నాడి ఉంటే అటు ఎడమవైపు ఇడనాడి కుడి పింగళ నాడి ఉంటాయి. ఇది స్టార్టింగ్ అప్పుడు కింద ఇలాగ మూలాధారం దగ్గర కలిసి బయలుదేరాయనుకోండి, కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఏమవుతాయి, స్వాధిష్టానంలో కలుస్తాయి. అప్పుడు ఏమైంది, ఒక సర్కిల్ లాగా అక్కడి నుంచి నెక్స్ట్ మణిపూరకంలో కలుస్తాయి. మళ్ళీ అంటే మూలాధారం నుంచి మణిపూరం వరకు ఏమున్నాయి, 8 ఉంది. అలాగే స్వాధిష్టానం నుంచి అనాహతానికి 8 ఉంది. అలాగే మణిపూరకం నుంచి విశుద్ధికి 8 ఉంది, అలాగే అనాహతం నుంచి యాజ్ఞకి 8 ఉంది, అలాగే విశుద్ధి నుంచి సహస్రారానికి 8 ఉంది. 8 ఉంటే అర్థమవుతుంది కదా, ఆ 8 అంటే అక్కడి నుంచి ఆ శక్తిదారుల కిందకి ప్రవేశించగలవు, ఇక్కడి నుంచి అక్కడికి రెస్పాన్సిబిలిటీ, ఇక్కడి నుంచి ఇన్వొకేషన్, ఇన్వొకేషన్ అని వేలగుల్ మహర్షి చెప్తారు కదా. అంటే మూలాధారం, మూలాధారానికి సంబంధించిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి ఆలోచనలు మనం మూలాధారానికి సంబంధించి ఏంటంటే శరీరానికి సంబంధించి మన జీవితాన్ని నడుపుకోవడానికి, అలాగే ఎక్స్క్రెటరీ ప్లస్ ఇంకా శరీరంలో ఎముకలు, ఈ కండరాలు ఇలాంటివి పరిగెత్తం, అవి భౌతికమైనవి. అలా కాకుండా అక్కడున్న మూలాధారంలో ఉన్న భూతత్వానికి సంబంధించి, అక్కడ లం పృథ్వీతత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వం షం 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 ఆ 4 అక్షరాలకు సంబంధించిన శక్తులు ఏవైతే ఉన్నాయో, సాహసం, పరాక్రమం, శ్రద్ధగా పని చేయటం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, అలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే మణిపూరకం దగ్గరికి వెళ్తుంది. మణిపూరకం నుంచి మళ్ళీ రెస్పాన్స్గా వస్తుంది. అంటే మణిపూరకం అంటే మామూలుగా మనం చెప్పుకునే లోవర్ మైండ్ అనమాట. అది లోవర్ మైండ్లో ఏముంటాయి, కోపం వస్తే కోపం వచ్చేది, చిట్టాలనుకుంటే తీసేస్తుంది, కోపం వచ్చేస్తే కొట్టేస్తుంది, అవతలన్నీ ఏం చేయాలంటే అంటే స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఏమని తీస్తే చేయటం. అందుకని మూలాధారంలో ఏదన్నా మనకు పూర్తిగా భౌతికమైన జీవితానికి సంబంధించినవి ఏమన్నా వచ్చేయనుకోండి, వెంటనే మనం ఈ లోవర్ మైండ్ దానికి రెస్పాండ్ అవుతుంది. ఆ కొంచెం పైకి వెళ్ళాం, ఆ కొంచెం పైకి వెళ్తే మనకు కామానికి సంబంధించిన స్వాదిష్టానం అవి ఉన్నాయి, అక్కడ వెంటనే ఏమవుతుంది, హృదయంలో మార్పు వస్తుంది. అనాహతంలో అడుగు, అది నేను ఇష్టపడ్డాను, నాకు ఇష్టమైన ఇంకెవరికి అందటానికి వీల్లేదు, ఇలా గొడవ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమవుతుంది, స్వాదిష్టానం దగ్గర నుంచి వచ్చిన ఆలోచన తరంగాలు ఏం చేస్తాయి, అనాహతాన్ని టచ్ చేస్తాయి. టచ్ చేసి అనాహతంలో వాడు ఇవల్యూషన్లో పెద్దగా డెవలప్ కాకపోతే స్వార్థపరుడిగా ఉంటాయి, ఇది నాకు కావాల్సింది ఎట్టి పరిస్థితులు ఇలాగ జీవించేవాడు చాలా ఉంది. అలాగే నెక్స్ట్ లోవర్ మైండ్లో ఏమన్నా వస్తే, లోవర్ మైండ్లో అంటే మన పర్సనాలిటీ అని చాలాసార్లు చెప్పుకున్నాం, దానికి సంబంధించిన వస్తే ఏమవుతుందండి, అవే మన మాటల రూపంలో బయటకు వస్తాయి. అప్పుడు ఏమైంది, అనుకోవడానికి విశుద్ధికి మాస్టర్ ఏం చెప్తారంటే, అందుకని అందరూ కూడా గాయత్రి మంత్రం చేస్తున్నా కూడా భూభువ స్వ అంటే ఈ ఫిజికల్ బాడీకి గాయత్రి మంత్రాన్ని అన్వయిస్తే కనుక లోవర్ మైండ్ దాటి ఎవరు వెంటలేదు. మాట్లాడుతున్నారు బాగుంది, ఆలోచిస్తున్నారు బాగుంది, ఫీలింగ్స్ ఉన్నాయి బాగున్నాయి, కావని అవన్నీ కూడా ఈ మూలాధార స్వాధిష్టాన మణిపూరాలకు లోబడే ఉన్నాయి. అలా లోబడి ఉండకూడదు, వాటిని దాటి పైకి వెళ్ళాలంటే నిరంతరం మీరు ఆజ్ఞలో ఉండాలి. ఆ ఆజ్ఞలో ఉండటం అనే దానికి మనం వర్ధ సద్గురు స్పర్శ ధ్యానం ఇచ్చారు, ఓంకారం చేశారు, ఓంకారం చేస్తున్నా కూడా అక్కడే ఉంటాం. అందుకని ఈ మొత్తం దృష్టిలో పెట్టుకుని మంత్రం చేస్తున్నప్పుడు ఆజ్ఞాచక్రం నుంచి ఒక ఎస్ లాగా అనుగ్రహమాల మంత్రం చేస్తున్నాం, సపోజ్ అనుగ్రహమాల మంత్రం చేస్తున్నప్పుడు ఆజ్ఞాచక్రం నుంచి అనుగ్రహమాల మంత్ర తరంగాలు అలా వెళ్తున్నాయి. జగద్గిరి శ్రీ మహాయోగేశ్వరీదేవి పాదపద్మాన్ని స్పృశించారు, అక్కడి నుంచి అమ్మవారి అనుగ్రహంగా మళ్ళీ మనకు ఆజ్ఞాచక్రంలోనే అమ్మవారి అనుగ్రహం వర్షిస్తుంది. అందుకని ఈ మొత్తాన్ని గమనించుకుంటూ మెల్లిగా చేయాలన్నమాట మనసులో. అలా చేయటం వల్ల ఈ 8 అనే అంకెని మనం జపంలో 8 అంకెని వాడుకోవట్లేము, 8కి ఉన్న ఆకారాన్ని వాడుకుంటున్నాం. 8 చూడండి ఎక్కడ మొదలైతుందో అక్కడికి వస్తుంది, అలా ఇంకెప్పుడు అలా ఎండ్ లేకుండా ఎండ్లెస్గా కంటిన్యూస్గా స్పైరల్లో తిరుగుతూనే ఉంటుంది. ఇలా 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 అక్కడ ఆపడానికి లేదు, మిగతా అంకెలు అనుకోండి, ఒకటి గీసాం అక్కడ ఆగిపోతుంది, 2 గీసాం అక్కడ ఆగిపోతుంది, 3 గీసాం ఆగిపోతుంది, అలా ఏమన్నా ఆగిపోతాయి తప్ప ఏంది ఆగదు, అక్కడ మొదలెట్టింది అలా తిరుగుతూనే ఉన్నట్టుగా ఉంటుంది. అది 8 స్పెషాలిటీ. ఇది ప్రకృతి యొక్క స్పెషాలిటీ ఏంటంటే వారం 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 అంటే మళ్ళీ మళ్ళీ అని అర్థం, వారం అంటే రోజు కాదు. స్మరవారం వారం చేత స్మరణం కుమారం, స్మరవారం వారం అని ఒక చక్కటి కీర్తన చిన్నది, చాలా బాగుంటుంది. అంటే మళ్ళీ మళ్ళీ నేను భగవంతుని స్మరిస్తాను. ఈ 8 ఆకారంలో మనం జపం చేసి చూడండి, అందరూ కూడా చేసి చూస్తే అక్కడ ఎలాగ వచ్చి స్పృశిస్తుందో తెలుస్తుంది. అమ్మవారి అనుగ్రహం, గాయత్రి కానీ అనుగ్రహమాల అవసరం కానీ ఇంకేదైనా సరే లలిత కానీ ఏది చేసిన అక్కడ ఖచ్చితంగా మన అజ్ఞానచక్రంలో అస్పర్శ తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఈ ఆజ్ఞాచక్రంలో ఉంటూ ఈ స్పర్శను తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి అని ఎందుకు చెప్తున్నానంటే, దానికి హృదయంలో ఉన్న గురువుని దర్శించడానికి ఇది మార్గం. మనం ఒక చోటకి వెళ్ళాలనుకోండి, 2-3 రకాలుగా వెళ్ళచ్చు, కానీ ఆ ఊరి దగ్గరికి ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి సపోజ్ ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలి నుంచి మన దేశం నుంచి ఎక్కడి నుంచి అయినా ఢిల్లీకి వెళ్ళచ్చు. విజయవాడ నుంచి వెళ్ళాలనుకోండి, విజయవాడ నుంచి వెళ్ళాలంటే విజయవాడ ఇటు కాజీపేట వెళ్ళాలి, అటు నుంచి అట్లా ఢిల్లీ వెళ్ళాలి, లేదా చుట్టూ తిరిగి ఇలాగ విశాఖపట్నం నుంచి వెళ్ళచ్చు. అంటే 2 దారులు ఉన్నాయి. ఉంటాం ఇక్కడ మనకు గురువు హృదయంలో ఉన్న గురువుని చేరటానికి కూడా ఎన్నో ఉండొచ్చు, కానీ మనకు పరమ పూజ గురుదేవులైన మాస్టర్ ఆర్కే ఇచ్చింది ఏంటంటే, ఆజ్ఞాచక్రంలో ఉంటే మీరు మీ హృదయంలో ఉన్న గురువుని సులభంగా చేరగలరు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే, ఆ 8 ఆకారంలో నేను గాయత్రి మంత్రం చేస్తాను, వినండి. ఒక 5 సార్లు చేస్తాను, విని ఆజ్ఞాచక్రంలో అస్పర్శన అనుభూతి చెందాలి. చెందుకు అక్కడ ఉన్న ఆ అనుగ్రహం వల్ల వచ్చిన స్పర్శని మనం అడగాలన్నమాట. ఏంటి, ఆ హృదయంలో ఉన్న గురువు దగ్గరికి నన్ను తీసుకెళ్ళి. ఇదేంటి, గురువు దగ్గరికి ఇంకొకళ్ళు తీసుకెళ్తారా? గురువు గారు గాయత్రి చిత్రావళిలో క్లియర్గా ఇస్తారు, సద్గురు ప్రాప్తి. గాయత్రి మంత్రం చేస్తే సద్గురు ప్రాప్తి వస్తుందండి. అందుకని గాయత్రి మంత్రం ఎందుకు చేయాలి అంటే, ఫస్ట్ కండిషన్ ఏంటంటే గాయత్రి మంత్రం సద్గురు ప్రాప్తి కోసం చేయాలి. ఆల్రెడీ మాకు దొరికేసారు కదా మాస్టర్ గారికి, నిజమే బయట కాదు మన హృదయంలో దొరకాలి. మన హృదయంలో వారిని ఒక ఆలయంలో ఎలాగైతే భగవంతుడు కూర్చుని ఉంటాడు, అందరినీ పరిపాలిస్తూ ఉంటాడు, అలాగే మన జీవితాన్ని పరిపాలించడానికి మనకు ఎవరైతే ఇష్టం ఆ గురువుని మనలోకి ఆహ్వానిస్తాం. ఆ గురువు ఎవరన్నా అవ్వచ్చు, ఎవరి గురువు వాళ్ళకు ఉండొచ్చు. కాబట్టి దీంట్లో ఆయన మా గురువు, ఆయన మా గురువు కాదా ఇలాంటివి అక్కర్లేదు. సపోజ్ బయట ఎవరికన్నా చెప్పామనుకోండి, అలాగే ఇక్కడ కూడా అలాగే ఓపెన్ గానే సపోజ్ మనమే కాకుండా బయట వాళ్ళు ఎవరన్నా విన్నా కూడా అయితే మా గురువు గారిని కూడా ఇలాగే పిలవాలా అని డౌట్ అక్కర్లేదు, అలాగే పిలవచ్చు. గాయత్రి మంత్రం చేసుకుంటూ ఆ గాయత్రి మంత్రం హృదయంలోకి మనల్ని ప్రవేశపెడుతుంది. హృదయంలో ఎవరున్నారు, అంగుష్ట మాత్రంగా బంగారు రంగు తేజస్సుతో వెలిగిపోతూ పరమ దయాస్వరూపుడు, ఆ కారణంగా కరుణ మన మీద వర్షించేవాడు, పరమ ప్రేమమూర్తి, సంపూర్ణ జ్ఞాన విజ్ఞానాన్ని ఆయన వద్ద ఉన్నవాడు, ఆది అంతములు లేనివాడు, సావు పుట్టుకలు లేనివాడు, పైన సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన గురువు దగ్గరికి నన్ను తీసుకువెళ్ళి తల్లి, అందుకని నేను గాయత్రి చేస్తున్నాను. ఆ హృదయంలో ఉన్న గురువు యొక్క దర్శన భాగ్యం నాకు అనుగ్రహించింది, నన్ను కూడా హృదయంలోకి పంపించు. నేను హృదయంలోకి వెళ్ళి నా హృదయంలోనే ఇదివరకే ఆత్మస్వరూపంగా బంగారు రంగు తేజస్సుతో వెలిగిపోతున్న అంగుష్ట మాత్రలో ఉన్న గురువుని చూసే భాగ్యం కలిగించు అని మనం ఏం చేస్తామంటే జపం చేస్తాం. అప్పుడు 2 ఒకేసారి అవుతున్నాయి. ఒకటేంటి, 8 ఆకారంలో గాయత్రి మంత్రం చేయడం దాని ఎఫెక్ట్, అలా చేయడం వల్ల వచ్చిన అమ్మవారి అనుగ్రహం వల్ల మన హృదయంలోనే ఆత్మస్వరూపంగా ఉన్న ఆ పరమ గురువుని దగ్గరికి మనం వెళ్ళగలగటం, ఆ పరమ గురువుని దర్శించడం, అలా కొన్ని రోజులు చేయగా చేయగా ఆయన మనతో మాట్లాడటం, మనని ముట్టుకోవడం, మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, మనకు ఉపదేశం చేయటం, లేకపోతే ఇలా చేయి అలా చేయని ఒక ఆదేశం ఇవ్వటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అందుకని చక్కగా కళ్ళు మూసుకోండి, 5 సార్లు గాయత్రి మంత్రం చేస్తాను,
ఈ గాయత్రి మంత్రం ఎందుకు చేస్తున్నావు గుర్తుంది కదా, మన హృదయంలో ఉన్న పరమ ప్రేమ స్వరూపుడు సాక్షాత్ ఈశ్వరుడు అయిన నారాయణ స్వరూపుడు అయిన పరమ గురువు యొక్క శ్రీచరణాలని మనం దర్శించడానికి అక్కడికి వెళ్ళడానికి చేస్తున్నాం. మంత్ర తరంగాలు జగన్మాతను స్పృశించే అమ్మ ఎంతో ప్రసన్నమైంది. అమ్మ యొక్క అనుగ్రహం సమాధాన రూపంగా మనలో ఆజ్ఞాచక్రంలో స్పర్శ తెలుస్తోంది. అక్కడి నుంచి ఇంకా లోపలికి తీసుకెళ్తోంది అమ్మ అనుగ్రహం హృదయంలో ఉన్న గురువు దగ్గరికి దారి చూపిస్తోంది. అంతర్యాత్ర జరుగుతోంది. అమ్మ యొక్క అనుగ్రహం ఆజ్ఞలో వర్షిస్తోంది. మన చేతనత్వాన్ని సంపూర్ణంగా హృదయంలోకి నడిపించింది ఎదురుకుండా గురువు గారు కూర్చున్నారు.
తస్మై శ్రీ గురవే నమః.
ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిరాధరిష్టం యోగిమేభ్యం భవరోగవైద్యం శ్రీసద్గురుం నిత్యమహం నమః. నారాయణ స్వరూపమైన దివ్య చేతాత్మంగా దగ్గరగా ఉన్నాం. పరమ ప్రేమ స్వరూపులు పరమ గురువు అయిన హృదయంలో ఆత్మగా ఉన్న గురుదేవుల యొక్క అమృత స్పర్శతో ఆనందం కలిగి దివ్య తేజస్సు బంగారు వర్ణంలో బంగారంలాగా వెలిగిపోతుంది. అమృతంలాగా చల్లగా ఆవిగా ఎంతో శాంతిని ప్రసాదిస్తుంది. ఆ దివ్య సాన్నిధ్యం శాంతిని, జ్ఞానాన్ని, శక్తిని, ఆనందాన్ని మీకు అత్యంత ప్రీతిపాత్రులు, అత్యంత సన్నిహితులు, తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వమైన పరమ ప్రేమ స్వరూపులైన మాస్టర్ యొక్క శ్రీచరణాలను ముందరగా చూడండి. కాళ్ళ దగ్గర గుర్తు తెచ్చుకోండి. మీరు గుర్తు లేకపోయినా కంగారు లేని అనుకోండి. పాదాలను చూస్తున్నాను. పాదాల నుంచి మీరు అలా బయటకు వెళ్ళి పాదాల పక్కనే కుర్చీ కాళ్ళు కూడా కనిపిస్తుంది. అలా పైకి వెళ్ళి కడంచెయ్యి వరద మనకు వరాలను ఇస్తుంది. వైకుల్య ఆయన వేసుకున్న షర్ట్, ఆ షర్ట్కి ఒక పెన్ను కూడా పెట్టుకుని ఉన్నారు. అలా కొంచెం పైకి వెళ్ళాం. చెవి కనిపిస్తుంది. కళ్ళజోడు పెట్టుకుంటే ఆ కళ్ళజోడు ఒక సగం కాళ్ళ కనిపిస్తుంటుంది. అలా మొత్తం మొహం చూస్తుంది. కంటికి కళ్ళజోడు ఉందా, కళ్ళజోడు లేదా, అది మీ ఇష్టం. నవ్వుతూ ప్రసన్నంగా పరమ తేజస్సుతోటి పరిపూర్ణ జ్ఞానాన్ని, పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన శాంతిని, పూర్ణమైన శక్తిని సాధిస్తున్నా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైన గురువు యొక్క దివ్య తేజస్సు ఆ ముఖాన్ని చూస్తున్నాం. అక్కడి నుంచి మెల్లిగా కుడి చేతి వైపు వస్తాం. కుడి చేయి మనకు అభయాన్ని ఇస్తుంది. ఆ అభయాన్ని మనం దర్శిస్తూ మెల్లిగా మన చూపుల్ని పాదాల దగ్గర తీసుకొచ్చున్నాం. ఇలా మొత్తం గురువు యొక్క దివ్యమైన రూపాన్ని దర్శిస్తుంది. రోజు ఇలా ప్రయత్నం చేస్తుంటే ఒక రోజుకి ఖచ్చితంగా ఎదురుకుండా ఒక మనిషిని చూస్తున్నట్టుగానే ఇంతకంటే క్లియర్గా మన హృదయంలో ఆ బంగారు రంగు అభయ వరద హస్తాలతో పరమ ప్రేమతో జ్ఞానం దయ కరుణ పూర్తి శక్తితో గురువు యొక్క దివ్య దర్శనం జరుగుతుంది. అలా జరగటానికి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఎంతసేపు ప్రాక్టీస్ చేయగలిగితే అంతసేపు చేసుకోవచ్చు. కాకపోతే ఇది చేసుకుంటున్నాం కాబట్టి మిగతా పనులకు అడ్డు రాకుండా చూసుకోవాలి. ఇది బాగుంటుంది చాలా, ఇంట్లోనే ఉండిపోదాం ఇంకా అబ్బో భయం ఉంది అనుకోకూడదు. ఆయనే ఉండనివ్వరు ఎంతసేపు, ఎంతసేపు ఉండగలవు మనం, ఎంతసేపు ఉండవచ్చో వారికి బాగా తెలుసు మనకంటే, అంతసేపు ఉండనిస్తారు. దీనికి ఒక చక్కగా మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఏంటంటే, ఇంక నిద్రపోయే ముందు చేతికి పడుకుంటే వేరే పనులు ఏమి ఉండవు కాబట్టి మార్చునే ఉండవు. పగల పనులు నిద్రపోయే ముందు అంతకాలేన మాం స్మరణ్ అంటుంది. ఏమి మనం శరీరం వదిలేసేటప్పుడు స్మరిస్తామో వాటితోనే మళ్లీ పుట్టాము అని శాస్త్రం. కాబట్టి శరీరం రోజు వదిలేస్తుంటాం, నిద్రపోయే ముందు నిద్రలో వదిలేస్తామన్నమాట. నిద్ర వరకే ఉంటుంది శరీరం వస్తుంది. అందుకని నిద్రపోవటానికి ఇంకా ఉపక్రమించేముంది. ఇప్పుడు చెప్పుకున్నట్టు చేసి పడుకుంటే మనం ఎప్పుడు ఆయనతో లేను, ఆయన దగ్గర ఉంటాం, ఆ పనులన్నీ చేసుకుంటే పొద్దున్న మళ్ళీ అదే స్పృహతో లేస్తాం. కాబట్టి కంటిన్యూస్గా మనం దీంట్లో ఇది దృష్టిలో పెట్టుకుంది తెలుసుకుని ఈ 8 ఆకారాన్ని మంత్ర జపం చేసుకునేటప్పుడు ఉపయోగించుకోవడం, అలాగే హృదయంలో ఉన్న గురువుని చేరడానికి ఆ మంత్రం వర్షించే ఆ అధిదేవత యొక్క అనుగ్రహం ద్వారా మనం లోపలికి వెళ్తాం. గురు చరిత్రలో ఒకటి ఉంటుంది, గురువుని దర్శించాలంటే త్రిమూర్తులు ఒప్పుకోవటం. త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సత్వరజస్తమో గుణాలు మనలో ఉంటాయి. అలాగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే వాళ్ళని ఎవరినన్నా మనం కనుక నిత్యం కొలుస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గురువుని చూపిస్తారు. గాయత్రి కూడా ఉదయం బ్రాహ్మణ్, మధ్యాహ్నం సావిత్రి, సాయంత్రం సరస్వతి. కాబట్టి గాయత్రి చేస్తే గురువు దర్శనం అవుతుంది. గురు చరిత్రలో అది బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చెప్పారు. గురువు గారు గాయత్రి అని చెప్తూ సద్గురు ప్రాప్తి జరుగుతుందని చెప్పారు. రెండు కాస్త పదాల్లో తేడా తప్ప రెండు చెప్పేది ఒకటే. అది మనం కొంచెం ట్రై చేసాం ప్రాక్టికల్గా ఎలా చేసుకుంటే అలా వెళ్ళటానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో రోజు చేసుకుంటూ ఉంటే అది తెలుస్తూ ఉంటుంది మన హృదయంలో వెలుగు, ఆ హృదయంలో ఆనందం. అది ఇంకా మళ్ళీ మర్చిపోలేం, ఒకసారి ఆనందం పట్టుకుందనుకోండి ఇంకా మర్చిపోలేం, ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. మళ్ళీ చికాకులు, కష్టాలు, ఇబ్బందులు అనేవి వచ్చినా కూడా ఈ ఆనందాన్ని అవి చెడగొట్టలేవు, ఈ శాంతిని అవి చెడగొట్టలేవు. అలాంటి శాంతిని ఆనందాన్ని మనం ప్రతి ఒక్కరూ సంపాదించాలి. సంపాదించి ఏవి వచ్చినా చెలించని మనస్సు ముందర సాధించాలి. సాధకులు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది కుంగిపోకూడదు, దేనికి పొంగిపోకూడదు, సమంగా ఉండాలి, సమత్వం ఇలాగ వచ్చితే. ఇది ఇవాళ మనం క్లాసులో చెప్పుకున్న విశేషం. ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి రోజు, దీంట్లో రుచి తెలిసే కొద్ది ఇంకా బాగుంటుంది. దీనికి ఇంకొక ఎడిషన్ ఏంటంటే, ఈ ఆజ్ఞాచక్రం గురువు యొక్క ఆజ్ఞాచక్రం అని కూడా న్యాసం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆజ్ఞాచక్రం నా ఆజ్ఞాచక్రం అనుకుంటున్నాం కదా, నా కాదు గురువు యొక్క ఆజ్ఞాచక్రం. ఇక్కడ ఈ ఆజ్ఞాచక్రం గురువు యొక్క ఆజ్ఞాచక్రం ఇది అంటే, గురువు ఆజ్ఞాచక్రం ఎలా పనిచేస్తుందో మన ఆజ్ఞాచక్రం కూడా అలాగే పనిచేస్తుంది. అంటే అది ఎందుకు అలా జరుగుతుంది అంటే అది మనది కాదు కాబట్టి. అంటే అర్థం ఏంటి, అది గురువుది అని చెప్పాం కాబట్టి గురువుకి ఇచ్చేసినట్టు. మనం ఏదన్నా ఇది నీది తీసుకో అన్నాం అనుకోండి, అర్థం ఏంటి,
ఇంతమంది కాదనే కదా. అలాగా ఈ ఆజ్ఞ మంది కాదు, ఇంకా ఈ ఆజ్ఞ ఆయన్ది అన్నాం అనుకోండి, ఆయన ఏం చేసుకుంటారో ఆజ్ఞ ఆయన చేసుకుంటారు. అలాగే ఈ సంవత్సరం ఆయన్ది అంటే సంవత్సరం ఆయన చేసుకుంటారు. ఈ రెండు మనకు సాధనలో చాలా ముఖ్యమైనవి. సహస్రారం ఇంకా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని చక్కగా అందరూ సాధన బాగా చేసుకుని మాస్టర్ని మీ హృదయంలోనే దర్శించాలని మనసారా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.